టెక్నాలజిస్ట్ అంటే కన్ఫ్యూజ్ కావు. యక్షుడు అనేటువంటి మాట మన వేదాలలో కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు అర్థం ఏంటంటే ఈ నూతన టెక్నాలజీ. సూనతన్నుడు అనేటటువంటి ఒక యక్షుడు దగ్గరికి ద్రౌపది యొక్క చెల్లెలు పాంచాల వేషుడు యొక్క కూతుర్ని పంపిస్తాడు ద్రోణాచార్యుడు. అతను మారుస్తాడు ఎక్స్చేంజ్, అతను రోజుకి 21 సార్లు మాట్లాడతాడు. కానీ ఓంకారం కూడా మనము 21 సార్లు చేయమని చెప్తాను నేను, కానీ మీరు ఆ 21 అనే సంఖ్యలోకి ఇప్పుడు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇది మీరు వీలైనంత వరకు ఇది ప్రాక్టీస్ చేసుకుంటే సూక్ష్మ జగత్తులో ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అది ఇప్పుడు ఉంది మన శరీరంలో అన్నం అడగడం కానీ, శ్వాస పీల్చుకోవడం కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, హార్ట్ పంపింగ్ కానీ, ఈ వెంట్రుకలు నడవడం కానీ, అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో జరుగుతున్నాయి. ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ మన ఇక్కడ చుట్టూ మారదు, ఇక్కడ చుట్టూ మారదు, మన ఇక్కడ ముగుస్తుంది, మన ఇక్కడ ముగుస్తుంది కానీ ఇది మన ఇంత కొడుకుగా రాదు. ఒకేజనల్ గా వస్తే రావచ్చు కానీ ఎక్సెప్షన్స్ గా మన ఇవి పెరుగుతూ ఉంటాయి బాగా. ఆ పేపర్లో అక్కడ జరిగేటటువంటి టెక్నాలజికల్ ఎక్స్పర్ట్స్ ని హెచ్చులు ఉన్నారు. దాన్ని మిల్లిమిల్లిగా ఆంథ్రోమోర్ఫిక్ కాన్సెప్ట్ ఇచ్చి మనుషుల్లాగా మనం వాళ్ళని ట్రీట్ చేయడం మొదలైతే కన్ఫ్యూజన్ లో వచ్చాం. అనేటటువంటిది ఎక్కడున్నా కూడా 21 సార్లు అనే లోపల నిద్రపోయాడు. చిన్నపిల్లలు చాలా ఈజీగా నిద్రపోతారు. అసలు సౌండ్ వైబ్రేషన్స్ లో సూడింగ్ ఎఫెక్ట్ ఉంది. బోస్టన్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్స్ అని చెప్పారు కదా, ఎయిడ్స్ కూడా దీంతో క్యూర్ వచ్చింది. ఇన్ఫర్టిలిటీ రేట్ దంపతిలో అక్కడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంకో వీళ్ళ పిల్లలు పుట్టరు అని సర్టిఫికేట్ ఇచ్చేశారు. వాళ్ళు ఎక్కడ కాన్షియస్ చేతనస్తుందో ఆ ఊ మాలో అకారక్షేత్రంలో వాళ్ళకి మందులు లేవు. దానికి ఈ ఓంకారం ఇప్పుడు ఆయన చెప్పిన టెక్నికే ఇది. ఇప్పుడు చేయించిన టెక్నిక్ ఆ బోస్టన్ యూనివర్సిటీలో రీసెర్చ్ చేసి ఆయన చెప్పింది. మన ఋషులు 178 రకాలుగా చెప్పారు. దీన్ని తెలుగు మనకి ఇంకా కానీ ఒక మెడికల్ ఎక్స్పర్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి ఓ 2 రోజులు ఇలా చేస్తే మెంటల్ పీస్, చెడు తప్పు లేని వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు, మెడికల్ బిల్స్ 38% తగ్గుతోంది అని చెప్పినప్పుడు ఐ నాట్ యూజ్ ఇట్ ప్రాసెస్. ఇది ఎక్కడ రోజుగతులకు వెళ్తుంది అంటే ఇది యక్షలోకానికి వెళ్తుంది. అంటే ఆ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కాలం జగత్తులో ఎక్కడైనా ఏదైనా మార్పులు చేయదలుచుకుంటే దే కెన్ డూ ఇట్. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ తో ఎలాగైతే మనం కూర్చునే టీవీని ఆన్ ఆఫ్ చేసుకున్నాము, ది సౌండ్ వైబ్రేషన్ ఏదో నెట్వర్క్తో దాన్ని టచ్ చేయగలుగుతుంది. కానీ మనం తర్వాత పట్టుకున్నా పట్టుకోలేకపోయినా ఇది మాత్రమే మీరు పొద్దున్న సాయంత్రం ఎంత ఎక్కువ చేసుకోగలిగితే అంత మంచిది. ఇక్కడ ఎంత ఎక్కువ అంటే బట్ నెవర్ క్లాస్ హాఫ్ అన్ అవర్ లిమిట్ దేనికే అరగంట దాటకండి. కానీ అరగంట కంటే తక్కువ చేయడానికి ట్రై చేయకండి. మ్యాక్సిమం లిమిట్ పెట్టుకోండి. నెక్స్ట్ గాయత్రి మంత్రానికి వైఖరి లెవెల్లో మనం జపం చేద్దాం. మినిట్స్ ఈ జపం చేస్తున్నప్పుడు నేను చెప్పిన విషయాలు గుర్తుంచుకోండి. సౌండ్ ఎనర్జీ 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు, స్ట్రెయిట్ ప్రాపగేషన్, సర్క్యులర్ ప్రాపగేషన్, కుండలిని ప్రాపగేషన్. స్పైరల్ పాత్రలో ఉపయోగించుకోవచ్చు. నేను చెప్పలేదని నిన్న 2 రకాలుగా చెప్పాను నేను. ఒకటి స్ట్రెయిట్ ప్రాపగేషన్, పైకి స్పష్టంగా ఉచ్చారణ చేస్తాం. ఒకదాని తర్వాత ఒకటి ఉచ్చారణ చేస్తాం. టెర్మినీస్ చేయాలి ముందు గురు ప్రార్థన చేసి ఎప్పుడు కూడా చెందింది. గురువులు ఎప్పుడు సూక్ష్మ జగత్తుల్లో ఉంటారు కనుక ఈ విధంగా ఓంకారం పూర్తి మనం చేస్తాము. గురువుల దగ్గరికి వెళ్తుంది వాళ్ళని ఆహ్వానిస్తున్నారు. తేడా అర్థం చేసుకోండి. ఇంత కాలంలో నుంచి ఎక్కడికి వచ్చాము, సూక్ష్మ జగత్తులో వస్తున్నాం. మన మూడుసార్లు ఓంకారం చేస్తాం సూక్ష్మ జగత్తుకి సంబంధించింది.
Yeah. Yeah, धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भगवान् स्वः प्रसरतु वैद्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भगवान् स्वः प्रसरतु वैद्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भगवान् स्वः प्रसरतु वैद्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भगवान् स्वः प्रसरतु वैद्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
అవి ఉన్నాయి అని అనుకోవటమే తప్ప యూజ్ చేసుకోలేకపోతే ఏం లాభం అవుతున్నాను
ఇంచేత ఈ శ్వాస చేస్తున్నప్పుడు వాటిని మీరు జాగృతం చేసుకోక్కర్లేదు, ఏమి చేసుకోక్కర్లేదు, గుర్తించడే శరీరంలో బాడీలో అనాటమీలో అలానా సిస్టమ్ ఇలా ఉంది, హార్ట్ నుంచి నెర్వ్స్ ఇలా వెళ్తున్నాయి, దాని వైపు నాలుగు కవాటాలు ఉన్నాయి, ఇలా ఒక నెరవు వెళ్తుంది, ఇలా ఒక నెరవు కాదు, మీన్ వెసల్స్ వెళ్తున్నాయి, బ్లడ్ వెసల్స్ వెళ్తున్నాయి, శరీరం అంతా బ్లడ్ వెసల్స్ ఎలా వెళ్తున్నారు, బ్లడ్ వెసల్స్ వెళ్ళడానికి కారణం మన యోగ శాస్త్రం చెప్పేదంటే అన్నమయ కోశంలో ఉన్నటువంటి ప్రాణవాయువులు అక్కడి నుంచి వెళ్తున్నాయి కనుక దాని యొక్క రిఫ్లెక్షన్ ఇది నారాయణ తత్వము. ఈ బ్లడ్ అనేది నారాయణ తత్వము. ఈ బ్లడ్ వెసల్స్ ఎటు నుంచి ఎలా ఎలా వెళ్తున్నాయో ఆల్మోస్ట్ అన్నమయ కోశంలో ఉన్నటువంటి నాడీ సముదాయాలు కూడా అలాగే ఉంటాయి. స్లైట్ మార్పులు చేర్పులతో ఆ డీపర్ లేయర్స్ కి మనం వెళ్ళకల్లే. కానీ ఇప్పుడు మీరు శ్వాస చేస్తున్నప్పుడు మాత్రము నేను డీప్ బ్రీదింగ్ వెరీ స్లో బ్రీదింగ్ అని ఎందుకు చెప్తానంటే శ్వాస లోపలికి వెళ్తుంది మిన్నిగా ఇలా లోపలికి వెళ్ళింది, ఎడమ వైపు నుంచి వెళ్ళింది, కుడి వైపు నుంచి వెళ్ళింది, క్రాస్ అయింది. ఎక్కడ క్రాస్ అవుతుందో అక్కడ బొట్టు పెడతాం మనం. బొట్టు పెట్టడంలో ఉద్దేశం అది అయినో ఆ క్రాసింగ్ లెవెల్ పైనుంచి కిందకి దిగుతుంది. బాహ్య సాధకుడులో నాసికాగ్రం మీదకి వస్తుంది ఇక్కడికి. ఆ బొట్టు పెట్టే స్థలాన్ని బట్టి గురువు చెప్పేసుకుని శిష్యులు వాళ్ళకి అర్థం అయిపోయింది. వాడు ఏ క్లాస్ లో మనం బిఏ అని ఎలా రాసుకుంటాం, ఎంఏబిఎస్ డిగ్రీ ఒకటి చూసారా, మెట్రిక్ ఇయర్ బట్ ఫెయిల్డర్ పూర్వకాలం ఉండే డిగ్రీ. ఆ డిగ్రీ బట్టి తెలుస్తుంది వాడి ఎడ్యుకేషనల్ లెవెల్ ఎలా ఉందో. అలాగే ఈ బొట్టు ఆ డిగ్రీ లెవెల్ తెలిపేది. ఎప్పుడైతే దాని బొట్టు విలువ తెలియలేదు, డిగ్రీ గొప్పగా చెప్పుకోవటమే ఏమైనా సిగ్గుపడుతున్నాయంటే నేను బిఏని నేను 10వ క్లాస్ వరకు చదివాను అని అలా సిగ్గుపడ్డలేదు చెప్పుకోవటానికి. గర్వంగా చెప్పుకుంటాను నా ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఇది అని. అక్కడ రహస్యమే లేదు. బిఏ చదివిన వాళ్ళు నేను ఎంఏ అని ఏం చెప్పుకోను, నేను పిహెచ్డీ అని ఏం చెప్పుకోను. నేచర్ యాక్సెప్ట్, సొసైటీలో మనం యాక్సెప్ట్ చేసేస్తాం నీ క్వాలిఫికేషన్. నేచర్ యాక్సెప్ట్, సొసైటీలో మనం యాక్సెప్ట్ చేసేస్తాం నీ క్వాలిఫికేషన్ ని. అది బొట్టు పెట్టుకోవటంలో ఉన్నటువంటి అంతరార్థం. ఫస్ట్ అంతరార్థం ఏంటి అంటే నేను శ్వాస ద్వారా నా శరీరంలో ఉన్నటువంటి నాడుని ఇంతవరకు గుర్తించగలిగాను అంటే పూర్వకాల యోగ విద్యకి ఇంపార్టెంట్ ఉండేది కనుక ఆ బొట్టు పెట్టు వాడికి విలువ వచ్చేది. ఆ బొట్టు పెట్టి వీళ్ళు ఆ బొట్టు పెట్టి సాధకుడి దగ్గరికి వెళ్ళేవాడు. మళ్ళీ వాళ్ళు చేయగలగాలి. ఆ బొట్టులో ఎక్కడ బొట్టు ఉన్నదో దానికి తగినటువంటి ఆధ్యాత్మిక శక్తులు వాడి శరీరంలోకి ప్రవేశించగలగాలి. కానీ ఆ మూడు నాడులే మనకి తెలియదు ఫండమెంటల్. ఇడ పింగళ సుషుమ్మ అని ఉన్నాయంటే తప్ప యాక్చువల్ గా మన శరీరంలో మన శ్వాస ఎలా వెళ్తుందో ప్రయాణిస్తుందో తెలియదు. అశ్వమేధ యజ్ఞం గురించి చెప్తూ పూజ గురుదేవులు ఒప్పుస్తాం రాశారు దేవ సంస్కృతి దిగ్విజయము అని. అంటే మన భారతీయ కల్చర్ ఆర్ డివైన్ కల్చర్ రెండు అంత యూనిఫైడ్ అయిపోయి దేవ సంస్కృతి అన్నా భారతీయ సంస్కృతి అన్నా ఒకటే అన్నంత కలిసిపోయాయి రెండు కూడా. ఆ దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రలో శ్వాసను అమావాస్య పూర్ణిమలలోకి పంపించగలిగిన వాడు అమావాస్య పూర్ణేష్టి యజ్ఞములు చేయగలుగుతాడు. బాహ్యంగా అమావాస్య నాడు పూర్ణిమ నాడు మీరు యజ్ఞం చేస్తే ఏం లాభం అని అడుగుతాడు. 8వ పేజీ అనుకుంటా దేవ సంస్కృతి యాత్ర తెలుగు పుస్తకంలో 8వ పేజీయో 16వ పేజీయో నాకు గుర్తులేదు, ఈ వివరణ ఉంది. ఇప్పుడు ఆ పూర్ణిమ అమావాస్య యజ్ఞాలకి మనం ప్రాథమికమైనటువంటి సూత్రాలు నేర్పుతున్నాం. ఇక్కడ మీ సీరియస్నెస్, నేనేం రిక్వెస్ట్ చేస్తాను మిమ్మల్ని అంటే ఈ డీప్ బ్రీదింగ్ అనేది ఎలాగో మనం శ్వాస పీల్చుకోవాల్సిందే. పీల్చుకునేది ఎల్లప్పుడూ ఈ డీప్ బ్రీదింగ్ ఏ పీల్చుకోండి. మీరు మామూలు శ్వాస మర్చిపోదాం, మనం యోగులం అయిపోదాం. మనం ఏంటి యోగులం అయిపోవటంలో మన అంతరార్థం, ఇలా శ్వాస వెళ్తుంది వెళ్తుంది ఇలాగ రౌండ్ తిరిగి ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ కలుస్తున్నప్పుడు ఇటువైపు వచ్చింది ఏంటి, ఇటువైపు నుంచి వచ్చిన్నది ఇటు తిరిగింది, ఇటువైపు వచ్చిన్నది ఇటు తిరిగింది, మళ్ళీ రివర్సల్ అవుతుంది. ఈ రివర్సల్ ఒకరివైపు నుంచి ఒకవైపు కనిపించేటువంటి రివర్సల్ గమనించటానికి ట్రై చేయండి. మీరు మొట్టమొదట చివరి వరకు వెళ్ళిపోలేరు, అంత డీప్ ఎక్స్పెరిమెంట్స్ చేయకండి. మీరు చేయవలసింది ఏంటంటే శ్వాస లోపలికి వెళ్ళాక ఈ సర్కిట్ పట్టుకోండి. మీరు ఇది ఈ సర్కిట్ పట్టుకుని ఇది కిందకి ఎలా దిగుతోందో అనేది ఆలోచించడానికి ట్రై చేస్తూ డీప్ బ్రీదింగ్ చేయండి. ఒక 10 నిమిషాలు చూద్దాం ఏమవుతుందో. కంగారు ఏమి పడకండి, నథింగ్ హ్యాపెన్స్. మీకు రకరకాల అనుభూతులు చెప్తూ ఉంటారు మనుషులు, ఏ అనుభూతి వచ్చినా ఏమీ జరిగిపోదు. ఒక తిమ్మిరి బాగా ఎక్కుతోంది, నొప్పి ఎక్కుతోంది, నొప్పి వస్తోంది అన్నప్పుడు మాత్రం నేను మీకు చెప్పాను నిన్న, లేచి ప్రచారం చేస్తూ డీప్ బ్రీదింగ్ చేసుకోండి. తిమ్మిరి నొప్పి తప్ప మిగతా ఏ అనుభూతి వచ్చినా కంటిన్యూ. కొంతమంది ఏమంటారు, పైకి లేచిపోతున్నా మాస్టర్ లేచిపోండి, ఏమీ అయిపోదు, నథింగ్ హ్యాపెన్స్. ఋషికేశ్లో ఈ సాధన చేస్తున్నప్పుడు ఫోటోగ్రాఫ్స్ తీశారు, 6 అడుగులు పైకెత్తిన వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. వెళ్ళారని చూచారు, ఏమవుతుందిట, నేను ఎగురుతాను. దానివల్ల అదేదో పెద్ద యోగ సిద్ధి అనుకోకండి. ఆకాశంలో లేచిపోయాడు, కింద దిగిపోయాడు, ఏమైంది, వాడి నర్వస్ కాన్స్టిట్యూషన్ అలా ఉంది. కొందరు లావుగా ఉంటారు, కొందరు సన్నగా ఉంటారు, అంతే. కావలసిందే మానసికంగా పరిణతి చెందడం, మీ లెవెల్ పెరగాలి ఆలోచన విధానం, అది గుర్తుంచుకోండి. చేత ఒకవేళ అలాంటి అనుభూతులు ఏమైనా వస్తే మీరు గబుక్కుని కళ్ళు తెరిస్తే నిజంగా మీరు పైకి లేచి ఉంటే కాపరా పడతారు లేవచ్చు కూడా. కానీ దానివల్ల మీకేదో యోగ సిద్ధి వచ్చేసినది ఏంటంటే భ్రమ వదులుకోండి. మీరు లేస్తే లేస్తారు, లేకపోతే లేవరు, అది ఇంపార్టెంట్ కాదు. దాన్ని బట్టి అర్థం ఏమవుతుంది అంటే, ఇప్పుడు రాకెట్ నుంచి కిందకు నొక్కుతుంది, రాకెట్ ఎదులుతుంది పైకి వెళ్తుంది. అలాగే మీరు డీప్ బ్రీదింగ్ చేస్తున్నప్పుడు మీరు కిందకు నొక్కుతున్నారు బాడీని. పైకి లేవటం ఆశ్చర్యం ఉంది, లేవకపోతే ఆశ్చర్యపోవాలి మీరు. కానీ ఏంటి అందులో గొప్ప, గొప్పేం లేదు అందులో, నథింగ్ హ్యాపెన్స్. అంటే మీరు కరెక్ట్ గా శ్వాస పీల్చుకున్నారని, అది గొప్ప విద్య ఏంటి. కరెక్ట్ గా శ్వాస మిగతా అందరికీ శ్వాస పీల్చుకోవడం రాదు కనుక, మీరు కరెక్ట్ గా శ్వాస పీల్చుకుంటున్నారు కనుక ఆ సంఘటన ఏర్పడవచ్చు. అది ఎందుకు చెప్పానంటే, అలాంటివి జరిగి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉన్నారు. కన్ఫ్యూజ్ అయ్యా కానీ కళ్ళు తెరవకండి, అంటే కళ్ళు తెరవకపోతే ఏమీ అవ్వదు, మీకు కనిపించదుగా. అలాగే కొందరు ఎక్స్పాండ్ అయిపోతున్నాం అన్న ఫీలింగ్ చెప్పారు, అయిపోండి. ఎక్స్పాండ్ ఏమవుతుంది, సంపూర్ణ విశ్వం అంతా కూడా నాలోనే ఉంది అనేటువంటి భావం కూడా దీనివల్లే వస్తుంది. ఇందువల్ల వస్తుంది అంటే ఆ శ్వాస యొక్క అనుభూతి అంత ఎక్స్పాన్షన్ ఇస్తుంది మీకు. ఇది ఈ 2-3 రాలేదనుకోండి, అంచేత నేను శ్వాస కరెక్ట్ గా పీల్చుకోలేదా, అది కాదు. ఇలాగా అవ్వచ్చు, అలాగే అవ్వచ్చు, ఏమీ కాకపోవచ్చు. కానీ కావలసినటువంటి విషయం ఏమిటి అంటే, శ్వాసను మీరు పీలుస్తున్నప్పుడు నాసికా పుటాల నుంచి లోపలికి వెళ్తుంది, ఇక్కడ ఇంటర్చేంజ్ అయ్యి ఇలా ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత ఏమైందో చూద్దాం, అది ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, కూర్చోరా, పడుకోవచ్చు. స్లో డీప్ బ్రీదింగ్ లో ఆ భావన చేసుకోండి, శ్వాస ఇలా వెళ్ళి ఇలా తిరిగి ఇక్కడ ఇక్కడి నుంచి మన కింద తిరుగుతుంది. తర్వాత ఏమవుతుంది అన్నది మీరు పట్టించుకోకండి, అనుభూతి వస్తే పట్టించుకోండి హాయిగా. కళ్ళు మాత్రం తెరవకండి, మళ్ళా నేను తెరవమన్నంత వరకు. ఏ ఫీలింగ్ వచ్చినా సరే గాభరా పడుకోకండి, నథింగ్ విల్ హ్యాపెన్. నొప్పి తిమ్మిర్లు కదలండి, ఒక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అలా ప్రచారం చేయండి. శ్వాస కంటిన్యూ చేసుకోండి, స్టార్ట్ 3 సార్లు ఓంకారం చేసి ఓరే ఎక్కువ చేస్తాం. ఎప్పుడు ఇది సూక్ష్మ జగత్తులోకి వెళ్తున్నాం కనుక అనేది చేయం. అంతా మర్చిపోయి శ్వాస శరీరం లోపలికి ఎలా వెళ్తుంది. నేను చెప్పిన గైడ్ లైన్ ఫాలో అవ్వండి. భూమధ్యం దగ్గర నుంచి రివర్సల్ అయి విశుద్ధికి వెళ్తుంది. తెరిచిన వాళ్ళు కళ్ళు మూసుకుని ఉండండి, అనుమానం వచ్చిన వాళ్ళు కళ్ళు తెరవండి చెప్తాను నేను. మా వైపు చూడండి, అనుమానం ఉన్నవాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు చేసుకోండి. శ్వాస ముక్కు నుంచి లోపలికి వెళ్లి భూమధ్యం దగ్గర కలిసింది. ఇది కుడివైపు శ్వాస, ఇది ఎడమవైపు శ్వాస, కలిసి రెండు ఇలా తిరిగి రివర్స్ అయి కంఠం దగ్గరకు వచ్చాయి. కంఠం దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళా రివర్సల్ అవుతాయి. కుడిది కుడివైపుకే వస్తుంది, ఎడంది ఎడమ వైపుకే వస్తుంది. ఆ తర్వాత ఏమైందో చూసుకుంటూ ఉండండి. బ్రీదింగ్లో కడుపు లోపలికి పెట్టేసుకోండి. కడుపు నిండా కాదు, గాలి పీల్చాల్సింది ఊపిరితిత్తుల నిండా. వీలైతే ఉద్యాన బంధం అనే దానికి పేరు ఉంది యోగ శాస్త్రంలో. పేర్లతో మనకేం సంబంధం లేదు. కడుపు లోపలి పెంచుకోండి, అలాగే లోపలి పెంచుకుని గాలి పీల్చుకోండి. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటా, తర్వాత సెట్ అయిపోతుంది. కడుపు లోపలికే ఉంచుకోండి. చేతులు ఓపెన్ గానే ఉంచుకోండి, చేతులు క్లోజ్ సర్కిట్ చేయకండి. చేతులు మోకాళ్ళ మీద ఉంచుకోండి, కలపకండి, అది మీ ఇష్టం, ఎక్కడైనా ఉంచుకోండి. క్లోజ్ సర్కిట్ కాదు మనం ఇప్పుడు లక్ష్యం. రిలాక్స్డ్ గా ఉండండి, దిగదీసుకోకండి. నడుము కాస్త ఒగ్గినా పర్వాలేదు, శ్వాస నాడుల్లో ఎలా ఉన్నా వెళ్ళిపోతుంది అది. కానీ సాధ్యమైనంత వరకు స్ట్రైట్ గా ఉండగలిగితే ఉండండి, బెటర్ అది. ముక్కులోంచి వెళ్లిన గాలి ఆజ్ఞాచక్రంలోంచి కంఠం వరకు వచ్చి కంఠం నుంచి విశుద్ధికి వెళ్తోంది. తర్వాత ఏమవుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, వదిలేస్తూ ఉండండి, అంతే. కడుపు లోపలికి కంటిన్యూస్ గా కడుపు లోపలికి ఉంచుకోండి. ఒక విధంగా ఉద్యాన బంధం ప్రాక్టీస్ కూడా అయిపోతుంది. కానీ మరీ కష్టపడకండి, అది రిలాక్స్డ్ స్టేట్ చూసుకోండి మీ వీలు. కానీ గాలి రెండు ఊపిరితిత్తుల నుండికి వెళ్ళాలి, చివరి లోబ్స్ వరకు. ఊపిరితిత్తుల యొక్క చివరి లోబ్స్ వరకు వెళ్ళాలి. ఎక్కడ ఏ క్షణంలో అనీజీగా ఉన్నా ఆపేసి మళ్ళా మొదలెట్టండి. హాయిగా ఉండాలి మీకు సాధన, అదేదో శిక్షలాగా ఉండకూడదు. లోపలికి వేసుకోండి. చెస్ట్ కానీ ఏది కానీ కదలకూడదు. ఊపిరితిత్తుల నుండి చెస్ట్ ఎందుకు కదలటం? చెప్పింది మర్చిపోకండి. ఆజ్ఞ నుంచి విశుద్ధికి ఫ్లో ఆఫ్ ఎయిర్ ప్రకృతిలో జరిగేదే, పట్టుకోండి అది ఎక్కడుందో. నేను డైరెక్షన్ ఇచ్చాను కానీ మీ బాడీలో ఎక్కడుందో చెప్పలేదు నేను. ఆ లోపల ఎక్కడ జరుగుతోంది? కంఠము, నాలిక, రెండు చెంపలు, కళ్ళు, ఆ చుట్టుపక్కల ఎక్కడో జరుగుతుంది. ఇది ఎక్కడ అన్నది పట్టుకోండి. సన్నగా గాలి మన శరీరం మీద నుంచి వెళ్తే ఎలా ఫీల్ అవుతారో అలాంటి ఫీలింగే వస్తుంది. మర్చిపోకండి, ఆజ్ఞ నుంచి విశుద్ధికి శ్వాస ఎలా ప్రయాణం చేస్తుంది అది మనకు ఎయిమ్, లక్ష్యము. గాలి లోతుగా పీల్చుకోండి, ఊపిరితిత్తుల నిండా నిండిపోగానే వదిలేయండి. పరిశ్రమ లేకుండా హాయిగా విలాసులుగా పీల్చుకోండి. ప్రయత్నంగానే శ్వాస ప్రక్రియ జరుగుతుంది, మీరేం చేయక్కర్లే. ఏంటంటే ఊపిరితిత్తుల నిండా పీల్చుకునేది అలవాటు లేదు కనుక అలవాటు చేసుకోండి. చేతుల్ని కలపకండి. కొంతమంది చేతులు కలిపి ఉంచారు, చేతుల్ని విడదీయండి. సర్క్యూట్ బ్రేక్ అవ్వాలి. మీకు ఎలా వీలుగా ఉందో అలా చేపెట్టుకోవచ్చు. కలపకండి అంతే చేతుల్ని, ఎలా అయినా పెట్టుకోండి. ఓపెన్ గా ఉన్నా, కిందకైనా, నేల మీదైనా. కళ్ళు తెరవండి. నెక్స్ట్ ఫేజ్ చెప్పాక మనం ఇంకా వృక్షాల దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు ఈ నెక్స్ట్ ఫేజ్ కూడా కలుపుకుని ఈ శ్వాసలో నేను చెప్పింది ఏంటి అంటే, మీకు పౌర్ణమి అమావాస్యలు భౌతిక జగత్తులో ఎలా ఏర్పడతాయో, ఒక సంవత్సర కాలంలో 12 అమావాస్యలు, 12 పౌర్ణమాసులు వస్తూ ఉంటాయి. ఒక సంవత్సర కాలంలో బాహ్య జగత్తులో జరిగేది మనకి ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసలో జరిగిపోతుంది. మనకి కూడా 12 అమావాస్యలు 12 పౌర్ణమాసులు ఏర్పడతాయి. ఆ సింక్రనైజేషన్ మరి కాలచక్రానికి దానికి సంబంధం ఉంటే మరి లింక్ ఎలా కుదురుతుంది? మన చేతిలో ఉన్నటువంటి సెకండ్ హ్యాండే నిమిషానికి ఎన్నిసార్లు తిరిగిపోతుంది? 60 సార్లు తిరిగిపోతుంది. మినిట్స్ హ్యాండే ఒకసారి తిరుగుతుంది. మరి అవర్స్ 168 తిరుగుతుంది. కానీ మూడు ఒకే చోటు ఉన్నాయి. మూడు కూడా ఒకదానికోటి సింక్రనైజ్ అయ్యే ఉన్నాయి. ఒక గంట ముందు, ఒక సెకండ్ ముందు, ఒక నిమిషాల ముందు, మూడు ఉన్నాయి ఇక్కడ. ఈ మూడు కూడా కలిసి తిరుగుతున్నాయి. కానీ ఆ కలిసి తిరగటానికి కావాల్సిన సింక్రనైజేషన్ లో కాలం ఎన్ని రెట్లు తేడా వస్తుంది? సెకండ్స్ నుంచి మినిట్స్ కి 60 టైమ్స్ పెరిగింది. మినిట్స్ నుంచి అవర్స్ కంటే ఇంకో 60 టైమ్స్ పెరిగింది. అలాగే 60 సంవత్సరాల సైకిల్ మనం చెప్పుకుంటాం. ఏంటది ప్రభా, సంవత్సరాలు వస్తాయి కదా 60, ఆ లింక్ అది అని చెప్పి ఆ లింక్ ఇక్కడ ఉంటుంది. ఆ లింక్ పట్టుకోవటమే కాలజ్ఞానం అంటే. ఇంచేత ఆ పూర్ణిమలు ఎలా ఏర్పడతాయో అన్నది అర్థం చేసుకుంటే చేసేదేం మీద జరుగుతుంది. అక్కడ దాన్ని మనం అబ్జర్వ్ చేసుకోలేదు. సైంటిస్టులు ఏం చేస్తున్నారు, మనకి ప్రకృతిలో జరిగే నియమాలనే మీకు అర్థమయ్యేది చెప్తున్నారు. వాళ్ళు ప్రకృతి నియమాన్ని మార్చలేరు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రకృతిలో ఉన్నటువంటి నియమాన్ని మనకి వివరించి చెప్తున్నారు. విద్యుత్ శక్తికి ఈ నియమాలు ఉన్నాయి, అయస్కాంత శక్తికి ఈ నియమాలు ఉన్నాయి, స్టీల్ కి ఈ నియమాలు ఉన్నాయి. మీరు ఉపయోగించండి. నియమాలు ఎక్కడున్నాయి? ప్రకృతిలో ఉన్నాయి. వీళ్ళు కనిపెట్టింది ఏం కాదు. అలాగే కాలము అనేటటువంటిది చాలా విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. థియరీ ఆఫ్ రిలేటివిటీలో ఐన్స్టీన్ చాలా దగ్గరికి వచ్చి భారతీయులు చెప్పినటువంటి యాంగిల్ కి యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పబోతో చెప్పబోతో ప్రజలు కొన్ని కారణాల వల్ల ఆగి ఉంది. కానీ ఆ కారణాలు ఏంటి అంటే మన శరీరంలో జరిగేటటువంటి సంవత్సర పురుషుడు యొక్క యాగము యజ్ఞము, అది పురుష సూక్తం అంటే. ఉత్తిన పురుష సూక్త పారాయణ చదివేస్తాం మనం. పురుష సూక్త మొత్తము ఒక సంవత్సరంలో ఎలా జరుగుతుందో మన శరీరంలో మొత్తం చెప్తాడు వాడు. చంద్రమ మనసు జాత, సూర్యుడు చక్షుల జాత, సూర్యుడు చక్షుగా మారాడు, నాది అంతరిక్షంగా మారింది, ఇలా శరీరానికి ప్రకృతిలో ఉండేటట్టు ఒక సంవత్సరం సైకిల్ కి. అందులో ఇది ఫండమెంటల్. ఇప్పుడు చెప్పబోయేటటువంటి సైకిల్, మీరు చెట్ల దగ్గరికి వెళ్ళండి, చెట్ల కంటే మంచి గురువులు ఎవరు లేరు మనకి. అందుకే ఎవరికి జ్ఞానం వచ్చిందో చెట్టు దగ్గర వచ్చిందే. మీకు ఈ చెట్టు దగ్గర వస్తుందో చెప్పలేం మనం. ఇవాళ రావచ్చు కూడా, అది కష్టమేం కాదు. ఎందుకంటే ప్రకృతిలో జరుగుతున్న దాన్ని పట్టుకోవటానికి కష్టమేముంది. ఎక్కడ అమావాస్య పూర్ణిమ జరుగుతున్నాయంటే సూర్యుడు చంద్రుడు కలిసి ఒక చోట ఉంటే అమావాస్య అంటాం ప్రకృతిలో మనం. సూర్యుడు చంద్రుడు ఎదురెదురుగా ఉంటే పూర్ణిమ అంటాం. ఇది ఇడా పిండల చంద్రనాడి సూర్యనాడి అంటూ ఉంటాం. ఇక్కడ వేరువేరుగా ఉన్నాయి, ఇక్కడ కలిసాయి, ఇది అమావాస్య. ఇక్కడ నుంచి ఇలా తిరిగాయి, ఎదురెదురయ్యాయి, పూర్ణిమ. ఇక్కడ ఏమైంది? కలిసింది అని చెప్పి ఇలాగే 6 చక్రాలు ఉన్నాయి. 6 అమావాస్యలు వస్తాయి. ఆ 6 చక్రాలకి పక్క పక్కన ఎదురెదురుగా 6 పూర్ణిమలు వస్తాయి. కిందకి దిగుతూ ఉంటే, పైకి లేస్తూ ఉంటే మళ్ళా అది రిపీట్ అవుతూ ఉంటుంది. కిందకి దిగుతున్నప్పుడు దక్షిణాయనం అంటాం, ఉత్తరాయణం వెళ్తున్నప్పుడు ఉత్తరాయణం అంటాం. పైకి లేస్తూ ఉంటే శ్వాస బాలజగతులు. భగవద్గీత 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దీని గురించి చెప్తాడు. నేను చాలా చోట్ల వెతికాను ఎవరైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అని. ఎందుకో మరింత సింపుల్ విషయం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. ఇంకో విషయం కూడా మీకు చాలా ఆనందం కలిగితే, ఉత్సాహం కలిగజేసేటటువంటి విషయం ఏంటి అంటే, బ్రహ్మజ్ఞానం మీకు కావాలి అంటే బ్రహ్మ గురించి మొత్తం, బ్రహ్మ పుట్టిన దగ్గర నుంచి ఈ 1000 యుగాలు మనకి 14 మన్వంతరాలు గురించి మనకి పూర్తి అవగాహన కావాలంటే చాలా సింపుల్ గా చెప్తారు అక్కడ సహస్ర యుగ పర్యంతం దేహోరాత్రి విధో జనా అహోరాత్రాలలో మనిషి 21,600 శ్వాసలు తీసుకుంటాడు అని యోగశాస్త్రం చెప్తోంది. యావరేజ్ మీద అది అందరికీ కరెక్టే అవుతుంది. ఒక 100-150 కంటే తేడా రాదు. నేను చాలా సార్లు ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను, మీరు చేసుకోండి ఎక్స్పెరిమెంట్. 21,600 అన్నది స్టాటిస్టికల్లీ చాలా అక్యురేట్ సంఖ్య. దాన్ని మీరు అహోరాత్రాలలో 1,000కి తగ్గించగలిగితే, అంటే పొద్దున్న 1,000 శ్వాసలు మాత్రమే తీసుకుని రాత్రి 1,000 శ్వాసలు మాత్రమే తీసుకుంటే బ్రహ్మజ్ఞానం మీకు వచ్చేస్తుంది అన్నాడు. మొత్తము లాంగ్రీ మహాశయకి ఆయన గురువు గారు నేర్పినటువంటి సీక్రెట్ ఇదే. కానీ బలవంతంగా తీర్చుకుంటే ఏం కాదు. బలవంతంగా మనిషిని క్లాస్ రూమ్ లో కూర్చోబెడితే వాడికి ఏమొస్తుందో మనకి తెలుసు కదా. వాళ్ళు ఆనందంతో నేర్చుకుంటే ఇది ఇప్పుడు నేర్చుకోండి. ఇది మీరు ఈ 6 అమావాస్యలు కిందకి దిగుతున్నప్పుడు వస్తాయి. ఎక్కడొస్తాయి? 6 చక్రాల్లో వస్తాయి. 6 చక్రాలు జాగ్రత్త చేయాలి కనుక ఆ సాధన మొత్తము రాత్రిపూట జరుగుతుంది అంటాం. నవరాత్రులు, 3 రాత్రులు అంచేత ఈ సాధన మొత్తం ఎప్పుడు కూడా రాత్రి జరుగుతుంది. అంటే రాత్రి జరుగుతుంది అంటే బయట రాత్రి ఉందో లేదో మనకు అక్కర్లే. మీ చేతనత్వము 6 చక్రాలలో ఉంటే రాత్రి, అది ఎదురెదురుగా ఉంటే పూర్ణిమలు. ఈ మధ్యన ఎదురెదురుగా ఉన్నటువంటివి, మధ్యన ఉన్న దాంట్లో ఉన్నటువంటివి పైనుంచి కిందకు వస్తున్నప్పుడు కృష్ణపక్షం అంటాం. పైనుంచి కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు కృష్ణపక్షం అంటాం. అగ్ని, జ్యోతి, లహ, శుక్ల, షణ్మాస, ఉత్తరాయణ, ధూమో రాత్రి సదా కృష్ణ, షణ్మాస, దక్షిణాయన. ఇది ఉత్తర దక్షిణాయనాలు మీ శరీరంలో జరుగుతాయి. ప్రతి శ్వాసకి జరుగుతాయి. ప్రతి శ్వాసకి, శ్వాస కిందకి మీరు పీల్చుకుంటున్నప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు 6 అమావాస్యలు 6 పూర్ణిమలు జరిగిపోతాయి. శ్వాస బయటకు వస్తున్నప్పుడు 6 పూర్ణిమలు 6 అమావాస్యలు జరిగిపోతాయి. వాటికి వాళ్ళు ఇచ్చినటువంటి పేర్లు అవి, టెక్నికల్ పేర్లు. బాహ్య జగత్తులు కూడా అవే జరుగుతున్నాయి. అంచేత అంతర్జగత్తులోనే పట్టుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేయండి. శ్వాస, డీప్ బ్రీతింగ్ ఎలాగో చేస్తారు, చెట్టు దగ్గర కూర్చోండి, కళ్ళు మూసుకుని లోపల జరుగుతున్నటువంటి ఈ కింద దిగుతున్నప్పుడు దక్షిణాయనము, పైకి వస్తున్నప్పుడు ఉత్తరాయణము. ఈ ఉత్తరాయణ దక్షిణాయన మార్గాలలో జరిగేటటువంటి వివరణే మన మొత్తం జ్యోతిష్ శాస్త్రం. ఫలానా వాళ్ళకి పెళ్ళవుతుందా లేదా, నాకు ప్రమోషన్ వస్తుందా లేదా అనేటువంటిది ఉత్తర దక్షిణాయన మార్గంలో బట్టేటటువంటి దాన్ని బట్టి, శ్వాస బట్టి చెప్పేస్తూ ఉంటారు. స్వరజ్ఞానం అని దానికి చాలా ఎనదర్ సైన్స్ అది. దాని జోలికి మనం వెళ్ళద్దు. ప్రస్తుతం ఇది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకోవటానికి ఈ శ్వాస మొత్తం ఇలా తిప్పుకోవటం మీకు కాస్త ఇబ్బందిగా ఉండవచ్చు. అంచేత అది ఇబ్బందిగా ఉంటుంది, అలా చూసుకోలేదు అన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, శ్వాస కిందకి దిగుతోంది, ఆజ్ఞాచక్రం దగ్గర 2 దళాలు ఉంటాయి. ఇంకా శ్వాస కిందకి దిగింది, ఇక్కడ 2 దళాలు ఉంటాయి. విశ్వతి ఒకటే చెప్పండి, 16. ఇంకాస్త కిందకి అనాహతానికి వస్తాం, 12. ఇంకాస్త కిందకి వస్తాం, మణిపూరకము నాభి దగ్గర, 10. స్వాధిష్టానము నాభికి మూలాధారానికి మధ్యన, 6. ఇంకాస్త కిందన, 4. స్టెప్ వైజ్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఇవన్నీ తెలిసిన విషయాలే. స్టెప్ వైజ్ తీసుకెళ్ళగలిగితే ఈజీగా వెళ్ళగలుగుతారు. ప్రస్తుతం శ్వాస గురించి మీరు ఆలోచించకండి. ముక్కులోంచి శ్వాస లోపలికి వెళ్తుంది, ఆజ్ఞాచక్రం దగ్గరికి వస్తుంది. మొదటి అమావాస్య 2 దళాలు ఉంటాయి. అక్కడ ఇక్కడ వస్తాం, 16 దళాలు ఉంటాయి. దళాలు అంటే ఏంటో అర్థం చేసుకోండి, నాడులు అని. ఇక్కడి నుంచి 16 నాడులు బయటికి వెళ్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి 2 నాడులు బయటికి వెళ్తూ ఉంటాయి. అనాహత అని వస్తాం, ఇక్కడి నుంచి 12 నాడులు బయటికి వెళ్తూ ఉంటాయి. తర్వాత అక్కడి నుంచి మెసేజెస్, ఏ ద్వారం నుంచి లోపలికి వెళ్తాము ఆ ద్వారం నుంచి బయటకు వస్తాం. ఇంకాస్త కిందకి నాభి వద్దకు వస్తాం. అంటే ఇదంతా వెనుకూసి మీరు చూసుకోవాలి, మీరు ముందు కాదు. ఒక ఆజ్ఞాచక్రం తప్ప అది ఇక్కడే మనకి కట్టి వెనకాతలో 2 దళాలుగా, అవే ఆజ్ఞాచక్రం యొక్క 2 దళాలే భౌతిక జగత్తులో 2 కళ్ళులుగా ఏర్పడతాయి. ఇంకాస్త ఈ వెనకాతలో ఈ రెండింటి భాగము అంటే దీనికి దీనికి మధ్య ఉన్న ఈ వెన్నుపూస భాగంలో ఇక్కడ 16 వెన్నుపూస, హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వెన్నుపూస దగ్గర 12, నాభికి వెనకాతల వెన్నుపూస మీద 10, నాభికి కిందకి మధ్యన స్వాధిష్టానము 6 దళాలు, మూలాధారం కిందకి మనం ఎక్కడైతే కూర్చుంటున్నామో ఎక్కడ తగులుతోందో నేల పృథ్వీతత్వానికి ప్రీ పృథ్వీతత్వానికి గల సంబంధము అక్కడ 4 దళాలు. ఇవి గుర్తుంచుకోండి. శ్వాస పీల్చుకుంటున్నప్పుడు ఆ దళాల సంఖ్య గుర్తుండాలి, 2, 16, 10, 12, 10, 6, 4. వదులుతున్నారు 4, 6, 10, 12, 16, 2. ఇది ప్రాక్టీస్ చేసుకోండి దళాల సంఖ్యని. కనిపిస్తే మంచిదే, కనిపించకపోయినా ఏం పర్వాలే, అన్ని ఎలక్ట్రిసిటీ కనిపిస్తుందా ఏంటిదండి. కనిపించకపోయినా దాని నియమాలు ఉపయోగించుకుంటే ఎలా ఉపయోగించుకుంటున్నాం జాగ్రత్తగా దాన్ని అలవాటు చేసుకోండి. అరగంట సేపు చేయండి. సాధన చాలా ముఖ్యం, గాయత్రి మంత్రం చాలా గొప్పది. ఎల్లాభం గురువు గారు రోజుకి 80 గంటలు చూసేవారు చివరి క్షణం వరకు కూడా. ఇచ్చేత కావాల్సింది ఏంటంటే తెలిసిన నాలెడ్జిని ప్రాక్టీస్ లో పెట్టుకోవడం. ఇచ్చేత వి స్టార్ట్ దిస్ ప్రాక్టీస్, శ్వాసని అమావాస్యలతోనే ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. అందుకే ప్రతి మాస శివరాత్రి నాడు కూడా ఆ చక్రం జాగృతం అవుతూ ఉంటుంది. ఏ చక్రాలు జాగృతం అవుతున్నాయో ఆ పేర్లలోనే ఉంది మకర రాశి రాబోయేది. ఇప్పుడున్నది ప్రస్తుతం ధనురాశి. అంటే మన చక్రాన్ని కనుక మట్టు పెట్టగలిగితే కదా చూద్దాం. ఇప్పుడు మనం దాని గురించి వెళ్తే కన్ఫ్యూజన్ వస్తుంది. మీరు గుర్తుంచుకోండి, శ్వాస ఆజ్ఞ విశుద్ధి అనాహతము మణిపూరకము స్వాధిష్టానము మూలాధారము. మన పైకి వస్తున్నప్పుడు మూలాధారము స్వాధిష్టానము మణిపూరకము అనాహత విశుద్ధము ఆజ్ఞ. ఇది బాగా క్లియర్ గా లేకపోతే రాసేసుకోండి. రాసేసుకుని మీరు శ్వాస పీల్చుకుంటున్నప్పుడు చూడండి, అది ఉత్తరే శ్వాస పీల్చకండి. ఇది 6 అమావాస్యలు కిందకి వెళ్తున్నాం, 6 అమావాస్యలు పైకి వెళ్తున్నాం. ఎలా చదవాలో అనే దాంట్లో కానీ అది బయట నాకు నేర్పించండి, బయట ఏం నేర్పిస్తాం, లోపల జరుగుతుంది, బయట చేసేది ఏం లేదు అక్కడ. అందుకే లలితా సహస్రనామంలో కూడా ఏం చెప్తాడు, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. దుర్లభం అని కూడా అందులో అడ్జెక్టివ్ వెళ్తాడు, ఇంపాసిబుల్ అది, చాలా చాలా కష్టం. ఇంకా లోపల పట్టుకోండి, అమావాస్యని మాత్రమే పట్టుకోండి. పౌర్ణమిని మనం అంత ఈజీగా పట్టుకోలేం కనుక శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఇస్తాం. అందులో మాస శివరాత్రికి ప్రాముఖ్యత ఇస్తుందంటే మహాశివరాత్రికి ఇంకా ప్రాముఖ్యత ఇస్తాం. దానికి కారణం ఇది, ఆ మహాశివరాత్రి వచ్చేది ఎప్పుడు అంటే కుంభరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు. ఆ కుంభరాశిలో సూర్యుడు ఉన్నప్పుడు అదంతా ఎందుకు చెప్పానంటే మీలో ఎవరికైనా అస్ట్రాలజికల్ ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని డెవలప్ చేసుకోండి. కానీ సూర్యుడు ఎక్కడున్నాడో తెలియకపోయినా ఈ శ్వాస మాత్రం మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. నేచర్ కాన్ బి రాంగ్, వీ కెన్ బి రాంగ్. మనం తప్పు పేర్లు చెప్పేయచ్చు కానీ ప్రకృతి మాత్రం కరెక్ట్ గానే వెళ్తుంది కనుక మీ చెట్ల దగ్గరికి రశ ఇది మాత్రం చదువుతున్న వాళ్ళు గుర్తుంచుకోండి, ఆజ్ఞాచక్రము రెండు, విశుద్ధి 16, అనాహతము 12 ఎక్కాలన్నమాట, మణిపూరకము 10, స్వాధిష్టానము 6, మూలాధారము 4. ఇంకా అక్కడి నుంచి రివర్స్ అవుతుంది శ్వాస, మూలాధారం నుంచి మళ్ళీ రిపీట్ చేసుకుంటాం మనం. ఇది ప్రాక్టీస్ చేసుకోండి, అరగంట సేపు ఎక్స్పర్ట్స్ అయిపోండి సంఖ్యల్లో, వాటిలో వీలైతే అక్కడక్కడ ఆగగలగండి. అంటే ఏంటి,